The words of life are found in the Bible. As we study through it, we can discover those words.
ఏపు మాటలు బైబిల్లో మనం కనుగొంటాం. బైబిల్ ను చదువుతున్న కొద్దీ మనం వాటిని కనుగొంటాం.
The life in every book of the Bible.
బైబిల్లోని ప్రతి పుస్తకంలో కూడా జీవం ఉంది.
And that's what we are trying to discover.
దాన్నే మనం కనుక్కోటానికి ప్రయత్నిస్తున్నాం.
The message that each book of the Bible has for our time and our day.
బైబిల్లోని ప్రతి పుస్తకంలో ఉన్న సందేశము మనం జీవిస్తున్న ఈ దినముల్లోకి ఎంతో సరిపోయేదిగా ఉంది.
Today we reach the book of Esther.
మనం ఇప్పుడు ఎస్తేరు గ్రంథం యందుకు వచ్చాం.
Esther is one book in the Bible where the name of God is never mentioned.
బైబిల్లో ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా కేవలం ఎస్తేరు గ్రంథంలోనే దేవుని యొక్క నామము ప్రస్తావించబడలేదు.
The only book of the Bible where God is never mentioned.
బైబిల్లో ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా కేవలం ఈ పుస్తకంలోనే దేవుని యొక్క పేరు ప్రస్తావించబడలేదు.
Although the name of God is never mentioned.
దేవుని యొక్క నామము ఇందులో ప్రస్తావించబడకపోయినా కూడా
hand of God working is everywhere.
ప్రతి పనిలో కూడా దేవుని యొక్క హస్తము పనిచేస్తూ ఉంది.
Prayer to God is never mentioned in this book.
దేవునికి ప్రార్థన చేయుట కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించబడలేదు.
Fasting is mentioned.
ఉపవాసం ప్రస్తావించబడింది.
In Song of Solomon, where the Lord's presence is everywhere as the bridegroom.
పరమగీతములో దేవుని యొక్క సన్నిధి పెండ్లి కుమారునితో ప్రతి చోట కూడా ఉంది.
Here he is totally invisible.
ఇక్కడ ఆయన పూర్తిగా అదృశ్యంగా ఉన్నాడు.
So here we see God in the background working on behalf of his people.
ఇక్కడ దేవుడు వెనక ఉండి తన ప్రజల కొరకు పని చేస్తున్నట్లుగా మనం చూస్తాం.
This refers to the Jews who stayed back in Babylon and did not go to Jerusalem.
యెరూషలేముకు వెళ్లకుండా బబులోను లోనే నిలిచిపోయిన యూదుల గురించి ఇది చెప్తుంది.
In the other studies we saw about the Jews who went back to Jerusalem.
మన ఇతర అధ్యయనముల్లో యెరూషలేముకు తిరిగి వెళ్లిన యూదుల గురించి మనం చదివాం.
They left Babylon and came to Jerusalem.
బబులోను విడిచిపెట్టి యెరూషలేముకు వచ్చిన వారి గురించి మనం చదివాం.
Even today there are many of God's people who are still in Babylon.
ఈనాడు కూడా అనేక మంది దేవుని ప్రజలు ఇంకా బబులోను లోనే ఉన్నారు.
Doesn't forsake them.
దేవుడు వారిని విడిచిపెట్టలేదు.
Cares for them.
వారిని గురించి జాగ్రత్త వహిస్తాడు.
In the book of Esther.
ఎస్తేరు గ్రంథంలో దాన్నే మనం చూస్తాం.
That God cares and provides and protects even his children who still decide to stay in Babylon.
బబులోను లోనే ఉండాలని నిశ్చయించుకున్న తన బిడ్డలను కూడా దేవుడు భద్రపరుస్తాడు, పోషిస్తాడు.
Command is to come out of Babylon. Revelation 18:4 says, "Come out of her, my people."
దేవుని ఆజ్ఞము దాన్ని విడిచిరమ్మని ఉంది. ప్రకటన గ్రంథం 18:4లో నా ప్రజలారా దాన్ని విడిచిరండి అని ఉంది.
Proves that God's people are there in Babylon.
ఇది మనకు స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే దేవుని ప్రజలు బబులోనులో ఉన్నారని.
Because he says, "My people."
నా ప్రజలారా బబులోను విడిచిపెట్టరండి అని ఆయన చెప్తున్నాడు.
Some respond to that.
కొంతమంది దానికి స్పందించారు.
Many of them don't.
ఎక్కువ మంది స్పందించలేదు.
But God cares for them.
కానీ దేవుడు వారిని గురించి కూడా జాగ్రత్త వహించాడు.
See, God doesn't help only those who want his best.
దేవుడిచ్చు శ్రేష్టమైన దాన్ని కోరుకునే వారికి మాత్రమే దేవుడు సహాయం చేయడు.
If you don't want God's best.
ఒకవేళ దేవుడిచ్చు శ్రేష్టమైనది నీవు కోరుకున్నట్లయితే
He'll help you to live with the second best.
నీవు ద్వితీయ తరగతికి చెందిన శ్రేష్టమైన దానితో జీవించడానికి ఆయన సహాయం చేస్తాడు.
Or the 10th best.
లేక పదవ శ్రేష్టమైన దానితో.
Of course, you'll have a lot of regrets in eternity if you have not chosen God's best.
దేవుడిచ్చు శ్రేష్టమైన దాన్ని నీవు కోరుకున్నట్లయితే నిత్యత్వంలో నీవెంతో విచారించవలసి ఉంటుంది.
But God still cares for his children. Just like a father cares for his children.
ఒక తండ్రి తన బిడ్డలను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటాడో తండ్రి అయిన దేవుడు కూడా తన బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటాడు.
Even if they don't choose the very best that the father wants for them.
తండ్రి వారి కోసం శ్రేష్టమైన దాన్ని కోరుకున్నా కూడా వీళ్ళు కోరుకోకపోయినా కూడా తండ్రి ఆ విధంగా చూస్తాడు.
And maybe that is the reason why God has not mentioned his name in this book.
అందుకే దేవుడు ఈ పుస్తకంలో తన పేరును ప్రస్తావించలేదు.
He doesn't publicly identify with those who don't choose to come to Jerusalem.
ఎవరైతే యెరూషలేముకు రాకుండా బబులోనులోనే నిలిచిపోయారో వారిచే బహిరంగంగా గుర్తించబడటానికి దేవుడు ఇష్టపడలేదు.
Now in this story we read about a king who one day was drunk.
ఈ కథలో ఒక రాజు ఒక రోజు మద్యం సేవించి ఉన్నాడు.
And he told his beautiful queen Vashti to come and show herself to the other people who were there.
అక్కడున్న అధిపతులకు కనపరుచుకొనమని సౌందర్యవతి అయిన తన రాణి అయిన వష్టిని రాజు పిలిచాడు.
Queen Vashti was a very modest woman and she refused to come and show herself to all the other men.
Vashti tagumatramga undedi kabatti villandaru mundu vachi nilabattaniki ishtapadaledu.
In those days a king had a relationship with the queen as a subject and not as a wife.
Aa rojullo ranulnu rajulu e vidhanga chuse vallante oka vastu laaga chuse varu kani oka bharya laaga chuse varu kaadu.
He was very angry when this subject of his wife would not listen to him.
Tana bharyanu vastu tana maata vinakapoyetappatiki rajuku ento koopam vachindi.
And all his wise men said, "Okay, we got to get rid of this queen."
Aa gnanalandaru kuda ee raanini manam tolaginchalani chepparu.
We'll find another queen.
Manamu vereka raanini erparchukundam.
Now All these things that happen among the non-Jewish people.
ఇవన్నీ కూడా యూదులు కాని ప్రజల మధ్య జరిగినవి.
Even there we see the sovereignty of God in allowing Vashti to be removed.
అక్కడ కూడా వష్టి తీసివేయబడటంలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూస్తాం.
Esther could come into that place.
ఆ స్థానానికి ఎస్తేర్ వచ్చినట్లుగా.
And thus protect God's people.
ఆ విధంగా దేవుని ప్రజలు రక్షించబడినట్లుగా.
And so after Vashti had been removed,
Vashti తన స్థానం నుండి తొలగించబడిన తర్వాత,
the king's attendants went around looking for beautiful girls to be the next queen.
తరువాత రాణి కోసం రాజు యొక్క సేవకులు వెతుకుతూ ఉన్నారు.
And that's how they came across Esther.
ఆ విధంగా వారు ఎస్తేర్ యొద్దకు కూడా వచ్చారు.
Being brought up by Mordecai.
ఆమెను మర్దకై పెంచాడు.
We read in chapter 2 verse 5 about this man named Mordecai.
రెండో అధ్యాయం 5వ వచనంలో మర్దకై అనే ఈ మనిషిని గురించి మనం చదువుతాం.
And he was bringing up his uncle's daughter.
ఆయన తన పినతండ్రి యొక్క కుమార్తెను పెంచుతున్నాడు.
Because her parents had died.
ఎందుకంటే ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోయారు.
Esther was his uncle's daughter.
ఎస్తేరు తన పినతండ్రి యొక్క కుమార్తె.
And when the people looked for beautiful girls, they found Esther.
రాజు యొక్క సేవకులు అందమైన స్త్రీల గురించి వెతుకుతున్నప్పుడు ఏమి కనపడింది?
She was taken before the queen and the queen before the king and the king liked her.
వారు ఆమెను రాజు యొద్దకు తీసుకువెళ్లారు. రాజు ఆమెను ఇష్టపడ్డాడు.
The king loved Esther, we read in chapter 2 verse 17 more than all the other women.
రెండో అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను.
And the royal crown was set on her head.
మరియు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచబడింది.
She became the queen.
ఆమె ఒక రాణిగా అయింది.
And in that time we read about Mordecai having saved the king's life, 2 verse 21.
ఆ సమయములో మర్దకై రాజు యొక్క జీవితాన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం, 2వ అధ్యాయం 21వ వచనం.
This is a small event, but that's what turns the whole story at a later stage.
ఇది ఒక చిన్న విషయమే అయ్యుండొచ్చు, కానీ తరువాత ఈ విషయమే కథ మొత్తాన్ని మార్చివేసింది.
Now these were days when people did not wholeheartedly obey every command of God.
దేవుని యొక్క ప్రతి ఆజ్ఞకు కూడా హృదయపూర్వకంగా విధేయత చూపించని దినాల్లో వాళ్ళు ఉన్నారు.
It says in chapter 2 verse 10 that Esther did not make known that she was a Jew.
2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, ఎస్తేరు ఆమె యూదురాలని ఎవరికి తెలుపలేదు.
Mordecai told her, don't say that.
ఎందుకంటే ఆ విధంగా ఎవరికి చెప్పవద్దని మర్దకై ఎస్తేర్ తో చెప్పాడు.
See, there was a very clear command in God's law that a Jew should not marry a non-Jew.
దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఎంతో స్పష్టంగా ఉంది, యూదులు అన్యులను వివాహం చేసుకోకూడదని.
People who live in Babylon tend to compromise those laws.
ప్రజలు బబులోన్ లో నివసించి ఆ ఆజ్ఞల పట్ల రాజీ పడ్డారు.
And so since the prospective husband was a king, Mordecai said, okay, let her get married to him.
ఒక రాజు తనకు భర్తగా వస్తున్నాడు కాబట్టి సరే అతన్ని నేను పెళ్లి చేసుకుంటానని.
People like Daniel would stand against the king even for small things.
దానియేలు వంటి వారు ఎంతో చిన్న చిన్న విషయాలకు కూడా రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డారు.
So even though God used Esther,
దేవుడు ఎస్తేర్ ని ఉపయోగించుకున్నా కూడా,
she didn't honor God by saying I'm not supposed to marry a non-Jew.
నేను అన్యుని వివాహం చేసుకోకూడదు అని చెప్పి దేవుని గణపరచలేదు.
Something we got to bear in mind. These were people who were not wholehearted.
అది మనం మనసులో ఉంచుకోవాలి. వీరు పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించేవాళ్ళు కాదు.
God still cared for them.
అయినా కూడా దేవుడు వారి గురించి జాగ్రత్త వహించాడు.
Because he loves his people.
ఎందుకంటే ఆయన తన ప్రజలను ప్రేమిస్తాడు కాబట్టి.
And in chapter 3 we read about this man who was like the prime minister of that country.
3వ అధ్యాయంలో ఆ దేశం యొక్క ప్రధానమంత్రి గురించి మనం చూస్తాం.
His name was Haman and Haman was a man who wanted everybody to bow down to him.
అతని పేరు హామాను. ప్రతి ఒక్కరూ కూడా తనకు వంగి నమస్కారం చేయాలని హామాన్ అనుకుంటాడు.
But Mordecai would not bow down to Haman.
కానీ మర్దకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా,
that really upset him. So when he discovered that Mordecai was a Jew, he decided to get rid of all the Jews in the country.
అది హామాన్ను ఎంతో కలచివేసింది. ఈ మర్దకై యూదుడని తెలుసుకున్న తర్వాత యూదులందరినీ కూడా నాశనం చేయాలని అతను అనుకున్నాడు.
So he went to the king. He said, there's a group of people in this country, chapter 3 verse 8, who don't observe your laws.
అతడు రాజు దగ్గరికి వెళ్లి, ఈ రాజ్యంలోని కొంతమంది జనులు మీ న్యాయ విధులను నెరవేర్చట్లేదని చెప్పాడు.
He said, let pass an order that they should all be destroyed.
వారందరినీ సంహరించడానికి ఆజ్ఞను జారీ చేయమని చెప్పాడు.
And he even gave some money to get this job done. Chapter 3 verse 9.
ఈ పనిని చేయవారికి కొంత ధనమును కూడా ఇవ్వమని రాజును అడిగాడు. 3వ అధ్యాయం 9వ వచనం.
And then these letters were sent out all over the country saying all Jews must be killed, young, old, women, children.
ఆ తర్వాత ఆ చట్టం వెళ్ళింది, యూదులైన ప్రతి వారు కూడా చంపబడతారు, పిల్లలు పెద్దలు మధ్య వయస్కులు అందరూ కూడా.
And Mordecai heard about this new law.
మర్దకై ఈ కొత్త చట్టాన్ని విన్నాడు.
So he sent a message to Esther.
కాబట్టి ఎస్తేర్ కు ఒక సందేశాన్ని పంపించాడు.
And told her what was happening, that your people are all going to be killed.
ఏం జరగబోతుందో చెప్పాడు, నీ ప్రజలందరూ కూడా చంపబడబోతున్నారు.
Better go and speak to the king. And Esther said, you know, the king is such that nobody can go to him unless you're called.
నీ వెళ్ళి రాజుతో చెప్పమన్నాడు. అప్పుడు ఎస్తేర్ చెప్పింది, రాజు పిలిచేదాకా రాజు యొద్దకు ఎవరు వెళ్ళకూడదని చెప్పింది.
And Mordecai gives a beautiful reply to Esther.
అప్పుడు మర్దకై ఎస్తేర్ కు ఎంతో అద్భుతమైన ప్రత్యుత్తరం ఇచ్చాడు.
Chapter 4, verse 13 and 14.
Alvajayam padamodu padnaalu vachinalu.
Verse 14, he says, who knows whether last part, whether you have not come to this kingdom for such a time as this.
నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పమన్ను.
They allowed you to come here for this purpose.
దీనికోసమే నీవు ఇక్కడ ఉండేటట్లు దేవుడు అనుమతించాడు.
Esther says, okay, tell everybody to fast for me and I'll also fast for 3 days.
కాబట్టి ఎస్తర్ చెప్పింది, సరే అందరినీ కూడా 3 దినములు ఉపవాసం ఉండమని చెప్పు, నేను కూడా ఉపవాసం ఉంటానని చెప్పింది.
And that God will give me favor before the king.
రాజు దృష్టిలో నేను దయనొందినట్లుగా దేవుడు చేయునుగాక. ఇక్కడ దేవుడు అని ఎక్కడ ప్రస్తావించబడలేదు.
Understood that that's what she meant.
ఇందులో దేవుని కార్యం ఉందని అర్థం చేసుకుని.
Beautiful words in chapter 4 verse 16.
4వ అధ్యాయం 16వ వచనంలోని అద్భుతమైన మాటలను చదవండి.
Perish I perish. He was willing to take a risk to save God's people.
నేను నశించినా నశించదను, దేవుని ప్రజలను కాపాడటానికి ఆమె ప్రమాదంలో తను తాను ఉంచుకుంది.
Right from chapter 1 to the end of this book.
1వ అధ్యాయం నుండి ఈ పుస్తకము చివరి వరకు కూడా.
Don't see the mention of God at all.
దేవుడు అని ప్రస్తావించినట్లుగా మనం ఎక్కడా చూడము.
But you see the sovereignty of God working in little things.
కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూస్తాం.
Esther arranged for a banquet at Haman also.
ఎస్తేరు విందు సిద్ధపరిచి హామాన్ను కూడా పిలిచింది.
Haman was very proud about the fact that he was invited to a banquet.
తాను కూడా ఆ విందుకు ఆహ్వానించబడ్డాడని హామాన్ ఎంత ఆశిస్తూ ఉన్నాడు.
But he says, I'm so disturbed, banquet or no banquet, I'm disturbed that Mordecai doesn't bow down to me.
ఆయన చెప్తూ ఉన్నాడు, నన్ను విందుకు పిలిచినా పిలగపోయినా సరే మొర్దకై నాకు వంగి నమస్కారం చేయట్లేదు అని కలత చెందుతూ ఉన్నాను.
Haman had a wife who was just as bad as he was.
హామాను భార్యను కలిగి ఉన్నాడు, హామాన్ ఎంత చెడ్డవాడు ఆమె కూడా అంత చెడ్డది.
And his wife gave him a suggestion.
తన భార్య అతనికి ఒక సలహా ఇచ్చింది.
Imagine if you have a wicked wife who's no help to you.
ఒకసారి ఊహించుకోండి, నీకు దుష్టురాలైన భార్య ఉన్నట్లయితే నీకు ఎటువంటి సహాయము ఉండదు.
Chapter 5 verse 14. Make a gallows 75 feet high and get the king's permission to hang Mordecai on that.
5వ అధ్యాయం 14వ వచనము. 50 మూరలు ఎత్తుగల ఒక ఉరికాయ చేయించుము, దాని మీద మొర్దకై ఉరితీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము.
Now to hang a man you need a gallows only about 10 feet high.
ఒక మనిషిని ఉరితీయాలంటే 10 అడుగుల ఉరికాయ సరిపోతుంది.
Why do you need something 75 feet high which is like a 7-story building?
75 అడుగుల ఉరికాయ ఎందుకు కావాలి, ఏడంతస్తుల భవనం లాగా.
It'll be a job to even get the man up there to hang him.
ఒక మనిషిని అంత పైకి తీసుకువెళ్లి ఉరితీయటం కూడా ఒక పెద్ద పనే.
And what a job it is to construct such a huge gallows. 75 feet high which is so stable.
75 అడుగుల ఉరికొయ్యను సిద్ధపరచడానికి ఎంతో పని చేయాలి.
Why did he want such a high gallows?
ఎందుకు అంత ఎత్తుగల ఉరికొయ్య వాళ్ళు సిద్ధపరుస్తున్నారు.
So that Mordecai would be seen by all the people in the city hanging there.
కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మొర్దకై ఉరితీయబట్టాన్ని చూడాలని.
Evil Haman and his wife were.
హామాను మరియు అతని భార్య అంత దుష్టులుగా ఉన్నారు.
Night itself he made the gallows.
ఒక్క రాత్రిలోనే ఆ ఉరికొయ్యను సిద్ధపరిచారు.
So keen on getting Mordecai hanged as soon as possible.
మొర్దకైను వీలైనంత త్వరగా ఉరితీయాలని హామాన్ నిశ్చయించుకున్నాడు.
And next morning he was going to go and ask the king for permission to hang Mordecai.
తర్వాత ఉదయకాలము మొర్దకైను ఉరితీయటానికి అనుమతి కోసం హామాన్ వెళ్లాలనుకున్నాడు.
The timing of God in all this.
వీటన్నింటిలో దేవుని యొక్క సమయాన్ని చూడండి.
If God is one day late in something, story can be completely different.
ఒకవేళ దేవుడే గాని ఒక్కరోజు ఆలస్యం చేసినట్లయితే ఈ కథ మొత్తం ఎంతో వేరుగా ఉండేది.
See what happens here.
ఇక్కడ ఏం జరిగిందో చూడండి.
That night the king could not sleep.
ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు.
6 verse 1. Who is the one who keeps the king awake that night?
6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి రాజు మేల్కొనేటట్లు ఎవరు చేశారు?
God. Because God had to protect Mordecai.
దేవుడే మొర్దకైను కాపాడటానికి ఆయనే ఆ విధంగా చేశాడు.
Mordecai did not know what is happening.
అక్కడ ఏం జరుగుతుందో మొర్దకైకి తెలియదు. మొర్దకై నిద్రపోయాడు.
He didn't know that they were arranging for him to be hang the next day.
తర్వాత రోజు అతన్ని ఉరితీయడానికి వాళ్ళు సిద్ధపరుస్తున్నారని ఆయనకు తెలియదు.
He was fast asleep.
ఆయన నిద్రపోయాడు.
It's like Peter in the prison, fast asleep even though he's going to be beheaded the next day.
చెరసాలలో పేతురు వలె తర్వాత రోజు అతడి తల తీసివేస్తారని తెలుసుకోవడానికి నిద్రపోయాడు.
God can protect his children.
దేవుడు తన పిల్లలను కాపాడగలడు.
Sleep peacefully.
మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
And that night the king could not sleep.
ఆ రోజు రాత్రి రాజుకు నిద్రపట్టలేదు.
So he says, okay, let's read the history books of the empire.
Sare rajyapu samachara granthamunu chadudamani ayana anukunnadu.
Keep on reading the whole night and the king can't get sleep the whole night.
Ayana chadutunnadu ratrantha kuda chadutunnadu, aa ratri ayanaku nidra pattaledu.
And then around 6 o'clock in the morning,
aa tarvata sumaru udayam 6 gantlaku,
they come in that history book to the place where it is written that Mordecai reported two people who wanted to kill the king and save the king's life.
రాజుని చంపుదామని ప్రయత్నించిన ఇద్దరు గురించి మద్దకై చెప్పిన సంగతి ఆ పుస్తకంలో వచ్చింది.
That didn't come in the beginning of the records, it came after many hours of reading.
ఆయన పుస్తకాన్ని చదవడం ప్రారంభించిన అనేక గంటలకు ఈ సంగతి వచ్చింది.
And the king said, stop.
రాజు అక్కడ ఆగిపోయాడు.
Did he save my life?
మర్దకై నా ప్రాణములను కాపాడాడా?
What did we do to honor him?
మరి ఆయన ఏ విధంగా గణపరిచారు?
The people read there, nothing was done.
ప్రజలు అక్కడ చూసి ఏమీ చేయలేదని చెప్పారు.
King felt so bad. Somebody saved my life and I didn't honor him in any way.
ఒక వ్యక్తి నా ప్రాణాలనే కాపాడితే ఆయన గణపరచకపోవడం ఎంతో చెడ్డ విషయం అని చెప్పాడు.
As he was thinking about it, that very moment Haman, verse 4, enters the palace.
రాజు ఆ సంగతి గురించి ఆలోచిస్తూ ఉండగా హామాను అదే సమయంలో లోనికి ప్రవేశించాడు. నాలుగో వచనము.
You see the timing of God here.
దేవుని యొక్క సమయాన్ని చూడండి ఇక్కడ.
If it was half an hour later, the story would have been different.
ఒకవేళ అది అర్ధ గంట తర్వాత అయితే కథ వేరుగా ఉండేది.
10 minutes later, they hadn't reached that point.
ఒకవేళ 10 నిమిషాలు ఆలస్యమైతే లేక రాజు ఇంకా సంగతి దాకా రాకుండా ఉన్నట్లయితే,
or if they had read too slowly,
లేక ఆయన నిదానంగా చదివినట్లయితే,
they hadn't reached that point.
ఆయన సంగతి దాకా వచ్చేవాడే కాదు.
Haman would have come and got permission to hang Mordecai.
హామాన్ వచ్చి మర్దకాయని ఉరితీయడానికి అనుమతి తీసుకుని వెళ్లిపోయేవాడే.
Mordecai would have been hanged before they came to read this part of the story.
రాజు ఈ సంగతి చదవక మునిపే మర్దకాయ ఉరితీయబడి ఉండేవాడే.
See the sovereignty of God.
ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. అదే దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఈనాడు పనిచేస్తూ ఉన్నాడు.
హేమాన్ కమ్స్ టు ద కింగ్.
హామాను రాజు వద్దకు వచ్చిన వెంటనే,
బిఫోర్ హేమాన్ కుడ్ స్పీక్,
హామాను మాట్లాడక మునిపే,
ద కింగ్ ఇస్ థింకింగ్ ఆఫ్ మొర్దెకాయ్.
రాజు మొర్దెకాయ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.
Didn't mention the name. He said, Haman, how shall I honor somebody whom I want to honor greatly?
Raju pernu prastavinchaledu. Hamanu nenu evarnaina ganaparchalanukunte ee vidhanga ganaparchali.
And Haman is such a conceited person. In verse 6 he thinks, oh, of course the king wants to honor me.
Haman ento durasparudayundi raju nanne ganaparchalanukuntunadeemo anukoni.
So he says, bring a royal robe, put it on him.
Rajavastramanu ayanaku dharimpa cheyamani cheppadu.
Put him on the king's horse, put a crown on his head, and let one of the king's most noble princes lead him through the city.
Rajyakku gurram meda athane ekkinchi athane tala meda rajakiratam petti ganulaina rajyakku adhipathulo okadu aa vastramulnu aa gurramunu pattukoni raju ganaparchana apekshinchuvaniki aa vastramulnu dharimpa chesi aa gurram meda athane ekkinchi rajavedullo athanni nadipinchamani cheppadu.
And the king said, that's a good idea.
Idu ento manchi aalochana.
Go and do that immediately to Mordecai.
వెంటనే వెళ్లి మర్దకైకి ఆ విధంగా చేయమని చెప్పాడు.
ఐ వుడ్ హావ్ లైక్ టు సీ హేమాన్స్ ఫేస్ అట్ దట్ టైం.
ఆ సమయంలో హామాను ముఖం ఏ విధంగా ఉందో నేను చూడాలనుకుంటున్నాను.
వాట్ ఎ సర్ప్రైజ్ హి మస్ట్ హావ్ గాట్.
అతడు ఎంత ఆశ్చర్యాన్ని పొందాడో కదా.
హి కమ్ హియర్ టు హ్యాంగ్ మొర్దెకాయ్.
మర్దకైను ఉరితీయడానికి ఆయన వచ్చాడు.
ఫర్ దట్
దానికోసం అనుమతి తీసుకోవడానికి వచ్చాడు.
నౌ హి హస్ టు గో బ్యాక్ అండ్ ఆనర్ మొర్దెకాయ్.
ఇప్పుడేమో ఆయన వెనక్కు తిరిగి వెళ్లి మర్దకైను గణపరచవలసి వచ్చింది.
అండ్ హేమాన్ went back home and told Zeresh all that happened.
హామాను ఇంటికి వెళ్లి జరేష్ కు జరిగిన సంగతి అంతా చెప్పాడు.
He had to take Mordecai on horseback like this.
మర్దకాయని గుర్రం మీద ఈ విధంగా తీసుకువెళ్ళాలి.
So ashamed.
హామాను ఎంతో సిగ్గుపడ్డాడు.
Then it came time for the second banquet that Esther had arranged.
తర్వాత ఎస్తేరు మరొక విందును సిద్ధపరిచింది.
And this time Esther tells the king.
ఈ సమయంలో ఎస్తేర్ రాజుతో చెప్పింది.
There is a person here who wants to kill all my people.
నా ప్రజలందరిని కూడా చంపడానికి చూస్తున్న ఒక మనిషిడు ఇక్కడ ఉన్నాడు.
King asked, serious, said, who is he?
రాజు ఎంతో కోపంతో ఎవరతడని అడిగాడు.
He said, it's this Haman. And Haman, the king got very angry.
అప్పుడు ఆమె చెప్పింది హామాను అని. అప్పుడు హామాను మీద రాజు అత్యాగ్రహం పొందాడు.
And Haman fell down at Esther's feet and said, please forgive me.
హామాను ఎస్తేరు కాళ్ళ మీద పడి దయచేసి నన్ను క్షమించమని అడిగాడు.
Then somebody told the king, this man has built a 75-foot gallows.
మర్దకాయని ఉరితీయడానికి హామాను 75 అడుగుల ఉరికోయను సిద్ధపరిచాడు అని ఒకరు చెప్పినప్పుడు,
king said, hang him on it. They hanged Haman instead of Mordecai.
దాని మీద హామాన్ ను ఉరితీయమని రాజు చెప్పాడు. మర్దకాయకు బదులుగా హామాన్ ను దాని మీద ఉరితీశారు.
And Mordecai escaped. Have gallows that was prepared for Mordecai. Haman was hanged on it.
ఆ విధంగా మర్దకాయ తప్పించబడ్డాడు. మర్దకాయ కోసం ఏదైతే ఉరికొయ్య సిద్ధపరచబడిందో దానిలో హామాన్ ఉరితీయబడ్డాడు.
See how God turned the tables.
దేవుడు పరిస్థితులను ఏ విధంగా తారుమారు చేశాడో మనం చూశాం.
And the whole thing turned over little events.
సమస్య అంతా కూడా చిన్న చిన్న సంఘటనలతోనే మారిపోయింది.
ఆన్ వన్ లిటిల్ థింగ్ దట్ ద కింగ్ కుడ్ నాట్ స్లీప్ వన్ నైట్.
ఒక చిన్న కారణాన్ని బట్టి రాజు ఆ రాత్రి అంతా నిద్రపోలేకపోయాడు.
అండ్ దట్ ద రీడింగ్ ఆఫ్ ద రికార్డ్స్ కేమ్ రైట్ అప్ టు ద కరెక్ట్ పాయింట్ వెన్ హేమాన్ కేమ్ ఇన్.
హామాను లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే సంగతి గురించి రాజు చదువుతున్నాడు.
వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్? God is so sovereign over the small things like this.
దీని గురించి మనం ఏమి నేర్చుకుంటాం? చిన్న చిన్న విషయాల పట్ల కూడా దేవుడు ఎంతో సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు.
Even A king not able to sleep.
రాజు కూడా నిద్రపోలేకపోయాడు.
That's how the whole table turned in this story.
ఈ కథలో ఆ విధంగా మొత్తం తారుమారయ్యాయి.
Haman wanted Mordecai to kneel down before him.
మొర్దెకాయ్ తనకు వంగి నమస్కారం చేయాలని హామాన్ కోరుకున్నాడు.
And what do we see here? Haman kneeling down before the Jewish queen Esther.
మనం ఇక్కడ ఏం చూసాం? యూదుల రాణి అయిన ఎస్తేరు కాళ్ళ మీద ఈ హామాన్ పడినట్లుగా చూసాం.
He wanted to hang Mordecai on a gallows and he hangs on him.
ఉరికొయ్య మీద మొర్దెకాయ్ని ఉరి తీయాలనుకున్నాడు, కానీ అదే ఉరికొయ్య మీద హామానే ఉరి తీయబడ్డాడు.
A proverb says that the pit you dig for another, you will fall into it yourself.
సామెతల గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది, నీ ఇతరుల కొరకు తీసిన గుంతలో నీవే పడతావు.
So we see how God can work mightily on our behalf.
మన తరఫున దేవుడు ఎంత బలంగా పనిచేయగలడో మనం చూసాం.
Controls all big kings and small little things.
పెద్ద పెద్ద రాజుల మీద, చిన్న చిన్న సంఘటనల మీద కూడా దేవుడు సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్నాడు.
But there was one more problem.
ఇంకొక సమస్య వచ్చింది.
These rulers those days had a law called the law of the Medes and Persians which could never be changed.
ఆ రోజుల్లోనే రాజులు మాదీయుల పార్సీకుల చట్టములను కలిగి ఉన్నారు. ఒకసారి శాసనం చేసిన తర్వాత దాన్ని మార్చలేని పరిస్థితి.
They couldn't cancel something even when they realized it's wrong.
ఒకవేళ అది తర్వాత తప్పు అని తెలుసుకున్నా కూడా దాన్ని రద్దుపరచలేరు.
There we see a vast difference between man's laws and God's laws.
మనుషుల యొక్క చట్టములకు దేవుని యొక్క చట్టములకు గల పెద్ద వ్యత్యాసాన్ని మనం ఇక్కడ చూస్తాం.
God said Nineveh will be destroyed if you don't repent.
నినివే ప్రజలు పశ్చాత్తాపడకపోయినట్లు అయితే నినువేని నిర్మూలన చేస్తానని దేవుడు చెప్పాడు.
When they repented, God changed his mind and didn't destroy them.
వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వారిని నిర్మూలన చేయలేదు.
Human laws are so rigid.
మానవుని యొక్క చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి.
And we read here that the only way God, the king could help the Jews was this.
రాజు యూదులకు సహాయం చేయడానికి గల ఏకైక మార్గం ఇదే.
The Jews should be ready to fight with their enemies when they come to kill them.
యూదుల యొక్క శత్రువులు వారిని చంపడానికి వచ్చినప్పుడు యూదులు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి.
No doubt as a result the king's people must have helped the Jews and finally the Jews were able to destroy all their enemies.
రాజు యొక్క సైన్యం కూడా యూదులకు సహాయం చేసింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా యూదులు వారి శత్రులందరినీ సంహరించారు.
And this became a feast that the Jews celebrated. We read it's called the Feast of Purim.
దీనిని యూదులు విందుగా చేసుకునేవారు. ఆ పండుగను పూరిము పండుగ అని పిలిచేవారు.
And the Lord, we read in chapter 9, vindicated and supported his servant Mordecai.
తన సేవకుడైన మర్దకైని దేవుడు బలపరిచినట్లుగా, అతని తరఫున వ్యాజ్యమాడినట్లుగా మనం 9వ అధ్యాయంలో చూస్తాం.
And we read that towards the end of the chapter in chapter 10 verse 3, Mordecai was next to King Ahasuerus and in favor with the multitude. And one who sought the good of his people and spoke for the welfare of his whole nation.
ఆ తర్వాత చివర్లో మనం చూస్తాం 10వ అధ్యాయం 3వ వచనము, యూదుడైన మర్దకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను.
The position that Haman lost, Mordecai got. It's an amazing reversal of the original plot. That Haman planned.
హామాను కోల్పోయిన స్థానాన్ని మర్దకై దక్కించుకున్నాడు. ఏదైతే హామాను కుట్ర పన్నాడో దానికి ఎంతో వ్యతిరేకంగా జరిగింది.
And that is a picture of how God can help us also in our time.
దేవుడు అన్ని సమయాల్లో కూడా మనల్ని ఏ విధంగా కాపాడతాడో అనే దానికి ఇది ఎంతో సాదృశ్యంగా ఉంది.
God watches over his people. The thing that encourages us here is that even though these people were not wholehearted, God still watched over them.
దేవుడు తన ప్రజలను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనల్ని ప్రోత్సహించే విషయం ఏమిటంటే, ఈ ప్రజలు దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడిస్తున్న వారు కానీ ప్పటికీ దేవుడు వారి గురించి జాగ్రత్త వహిస్తున్నాడు.
Mordecai becomes a ruler just like Daniel.
దానియేలు వలె మర్దకై కూడా ఒక అధిపతి అయ్యాడు.
If God be for us, who can be against us?
దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధులు ఎవరు?
And if we can trust him, we can believe that he will work secretly behind the scenes even when we are sleeping.
మనము ఆయన్ను నమ్మినట్లయితే మనము నిద్రిస్తున్నా కూడా ఆయన వెనుక పనిచేస్తున్నాడని మనం విశ్వసించగలము.
Our enemies who plan so many things against us will not succeed.
మనకు విరోధంగా ప్రణాళికలు వేసే మన శత్రువులు కూడా మన మీద జయమును సాధించలేరు.
So if you don't see God visibly, don't worry, he's working on your behalf invisibly.
దేవుణ్ణి నీవు ప్రత్యక్ష చూడకపోయినా సరే నీవు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు అదృశ్యంగా నీ కొరకు పనిచేస్తున్నాడు.
Let's trust him. Amen.
మనం ఆయన నమ్ముదాము. ఆమేన్.
Today in our Bible study we have reached the book of Job.
ఈ రోజు మన బైబిల్ అధ్యయనంలో మనం యోబు గ్రంథం యొద్దకు వచ్చాం.
We're seeking to go through the Bible to understand what each book of the Bible has for us today as a message.
ఈనాడు మనకు కావాల్సిన సందేశం కొరకు బైబిల్లోని ప్రతి ఒక్క పుస్తకమును మనం చూస్తూ ఉన్నాం.
And the book of Job deals with the problem of human suffering.
మానవుల యొక్క శ్రమలు అనే సమస్య గురించి యోబు గ్రంథం చెప్తూ ఉంది.
That's a big problem for many people.
అనేక మందికి అది ఒక పెద్ద సమస్య.
And God deals with it in this book.
దేవుడు తన పుస్తకంలో దాన్ని చూపించాడు.
There is something I want to say about the book of Job which you may not have known.
నేను యోబు గ్రంథం గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, బహుశా అది మీకు తెలియదేమో.
The book of Job is the only book among all the 66 books which has no connection with Abraham, Isaac or Jacob.
బైబిల్ లో ఉన్న 66 పుస్తకముల్లో కూడా కేవలం యోబు గ్రంథంలోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఎటువంటి సంబంధం లేకుండా ఉంటుంది.
We know that Genesis deals with Abraham, Isaac and Jacob.
మనకు తెలుసు ఆదికాండము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి ప్రస్తావించిందని.
All the other books of the Old Testament deal with the history of Abraham's descendants.
పాత నిబంధనలోని మిగిలిన పుస్తకములన్నీ కూడా అబ్రహాము యొక్క సంతతి గురించి ప్రస్తావించడం జరిగింది.
And the New Testament continues from that.
అదే విధంగా కృత నిబంధనలో కూడా కొనసాగింది.
But the book of Job is the only book which has no connection with Abraham, Isaac or Jacob.
కానీ కేవలం యోబు గ్రంథం మాత్రమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సంబంధం లేనిదిగా ఉంది.
And it's most likely that he lived even before Abraham.
కాబట్టి అబ్రహాము కంటే ఈయన ముందు జీవించి ఉండవచ్చు.
The book of Genesis was written by Moses.
ఆదికాండం మోషే చేత వ్రాయబడింది.
About 500 years after Abraham's time.
అబ్రహాము చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత.
And the book of Job was written before that.
యోబు గ్రంథం దానికంటే ముందుగా వ్రాయబడింది.
And if that is true, then the book of Job is the first book of the Bible written.
ఒకవేళ అదే నిజమైతే యోబు గ్రంథము బైబిల్లోని పుస్తకములన్నింటికంటే ముందుగా రచించబడిన పుస్తకము.
Doesn't come in the order in the beginning because the poetical books are all put together in the middle.
వర్చ క్రమంలో ఇది ముందుంచబడలేదు, ఎందుకంటే జ్ఞాన గ్రంథాలన్నీ ఒక చోట చేర్చబడ్డాయి మధ్యలో.
But I believe it's the first book of the Bible written.
బైబిల్ పుస్తకములన్నింటిలో కంటే ఇది ముందుగా రచించబడింది.
And just think of this, that when God wanted to write the Bible,
దీని గురించి ఒకసారి ఆలోచించండి. దేవుడు బైబిల్ ను రాయాలనుకున్నప్పుడు,
and he writes the first book,
మరియు ఆయన మొదటి పుస్తకం రాస్తూ ఉన్నాడు.
It is about a man of God.
ఒక దైవజనుని గురించి ఆయన రాస్తున్నాడు.
That's what God has always wanted.
దేవుడు ఎల్లప్పుడూ కోరుకునేది అదే.
And Enoch, Noah, and Abraham, Paul,
హనోకు, నోవహు, అబ్రహాము, పౌలు,
and a Job,
మరియు యోబు.
A man. God's always looking for a man.
ఒక మనిషి. దేవుడు కేవలం ఒక మనిషిని కోసం మాత్రమే చూస్తున్నాడు.
A man who fears him.
తన యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కోసం.
Man who wants to honor him.
తనను ఘనపరిచే వ్యక్తి కోసం.
A man who hates sin.
పాపమును ద్వేషించే వ్యక్తి కోసం.
Man who will obey him.
తనకు విధేయత చూపించే వ్యక్తి కోసం.
Even today God is looking for men.
ఈనాడు కూడా దేవుడు మనుషుల కోసం చూస్తున్నాడు.
There are a number of things we can learn from the book of Job.
యోబు గ్రంథం నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు.
That God wrote deals with a godly man who suffered.
దేవుడు రాసిన మొట్టమొదటి పుస్తకంలోనే ఒక దైవభక్తి పరుడు పొందిన శ్రమలను గురించి ఆయన రాశాడు.
When we talk about the problem of suffering,
మనము శ్రమల యొక్క సమస్యను గురించి మాట్లాడుతున్నప్పుడు,
a lot of people think that all suffering is due to sin.
పాపం చేసినందువల్లే శ్రమలన్నీ కలుగుతాయని అనేక మంది అనుకుంటారు.
Well, that's what Job's three friends here told him.
యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా అదే యోబుతో చెప్పారు.
They were preachers.
వారు బోధకులు.
Preachers always think that suffering is due to sin.
పాపం చేసినందువల్లే శ్రమలన్నీ కలుగుతాయని బోధకులు అనుకుంటూ ఉంటారు. బోధకులు అందరూ కాదు, కానీ అనేక మంది ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఈ బోధకులు ఆ విధంగా చేశారు.
The other thing we see in the first book of the Bible that God wrote.
దేవుడు రాసిన బైబిల్లోని మొట్టమొదటి పుస్తకంలో మనం చూసే మరొక విషయం ఏమిటంటే,
is about the conflict that there is in the heavenlies between God and Satan. Over a man on earth.
భూమి మీద ఉన్న ఒక మనిషిని గురించి, పరలోకంలో దేవునికి మరియు సైతానుకు మధ్య జరిగే వివాదమును గురించి మనం చూస్తాం.
That God points out a man on earth and Satan argues about that man.
దేవుడు భూమి మీద ఉన్న ఒక మనిషిని చూపిస్తూ ఉన్నప్పుడు సైతాను ఆ మనిషికి విరోధముగా వాదం చేస్తూ ఉన్నాడు.
It's written to show us that in the things we go on earth there are effects in the heavenlies.
అది మనకేం సూచిస్తుందంటే, ఈ భూమి మీద మనం చేసే పనులు అవి పరలోకంలో కూడా ప్రభావితం చేయబడతాయి.
We learn in this book that the devil cannot touch any man of God or woman of God without God's permission.
ఈ పుస్తకంలో ఇంకా మనం చూస్తాం, దేవుని యొక్క అనుమతి లేకుండా సైతాను ఏ ఒక్క దైవజనుడిని కానీ దైవజనురాలను కానీ ముట్టుకోలేడు.
God gives permission, only then Satan can do anything.
దేవుడు అనుమతి ఇచ్చినట్లయితే సైతాన్ అప్పుడు ఏదైనా చేస్తాడు.
He cannot do anything. He cannot take 1 rupee of yours, Satan cannot take without God's permission.
దేవుని అనుమతి లేకుండా సైతాను ఒక్క రూపాయి కూడా నీ యొద్ద నుండి తీసుకోలేడు.
So that's a great encouragement to us.
కాబట్టి అది మనకు ఎంతో గొప్ప ప్రోత్సాహం.
As we study the book of Job, we can see tremendously encouraging things here.
మనం యోబు గ్రంథం చదువుతున్న కొలది ఎంతో అద్భుతమైన ప్రోత్సాహకరమైన మాటలను మనం చూస్తాం.
Here we read about in chapter 1 verse 1 about a man whose name was Job, who feared God and turned away from evil.
ఒకట అధ్యాయం ఒకట వచనములో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన యోబు అను ఒక మనిషిని గురించి మనం చదువుతాం.
And he was not a single man, he was a married man with 10 children.
అతడు వివాహం కానివాడు కాదు కానీ వివాహం చేసుకుని 10 మంది పిల్లలను కలిగి ఉన్నాడు.
It's more difficult to be a godly man when you're married.
నీవు వివాహం చేసుకున్న తర్వాత దైవజనునిగా ఉండటం ఎంతో కష్టం.
It's great to have an example of a man who was married, who had children and who feared God and hated evil.
వివాహం చేసుకుని 10 మంది పిల్లలను కలిగి ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన యోబు మనకు ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు.
Some people think that you got to be single and have no earthly cares in order to be godly.
కొంతమంది అనుకుంటారు దైవికంగా ఉండాలంటే వివాహం చేసుకోకూడదు, ఈ భూ సంబంధమైన పనులు వేటిలో పాల్గొనకూడదు అనుకుంటారు.
But the first man whom God speaks of in the first book he wrote is a married man.
దేవుడు తన మొదటి పుస్తకంలో మాట్లాడుతున్న మొదటి వ్యక్తి వివాహితుడు.
Just have one or two children, he had 10 children.
And kevalam okkaru iddaru pillalanu kaligi ledu kani 10 mandi pillalanu kaligi unnadu.
Maybe a godly man with 10 children,
10 mandi pillalanu kaligi indi kuda nee oka daivajannuga undagalava?
Yes, in the first book of the Bible.
Avunu Bible loni motta motta pustakamlone ee vidhanga undi.
And he was a very rich man, so many sheep and camels and oxen and donkeys and many servants, not just one or two.
Mariyu atadu ento dhanavantudu, enno gorrelnu ontelnu edlanu gaadidelnu bahu mandi pani varunu kuda kaligi unnadu, okkaru iddaru kaadu.
He was a multi-millionaire.
అతడు కోటీశ్వరుడు.
కెన్ యూ బీ అ వెరీ రిచ్ మ్యాన్ అండ్ అ గాడ్లీ మ్యాన్?
నీవు గొప్ప ధనవంతుడిగా ఉండి ఒక దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉండగలవా?
దట్స్ అనదర్ మిస్టేక్ అండ్ ఐడియా దట్ పీపుల్ హ్యావ్.
ఇది ప్రజలు కలిగి ఉండే మరొక తప్పుడు ఆలోచన.
దట్ if you are a godly man you must be poor.
నీవు ఒక భక్తి పరుడు అయితే నీవు పేదవాడిగా ఉండాలి.
And then there's another extreme of people who teach nowadays that if you are a godly man you'll be rich.
మరొక విపరీత ధోరణి ఏమంటంటే ఈ రోజుల్లో బోధకులు బోధిస్తున్నారు నీవు భక్తి పరుడు అయితే నీవు ధనవంతుడు అవుతావు.
But neither of these are true. Godliness has got nothing to do with how much money you earn or have.
ఈ రెండింటిలో ఏది నిజం కాదు. దైవభక్తి అనేది నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు లేక నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దాని మీద ఆధారపడి ఉండదు.
ఇట్ సర్టన్లీ హాస్ గాట్ టు డూ విత్ యువర్ యాటిట్యూడ్ టు మనీ.
ధనం పట్ల నీ వైఖరి ఏ విధంగా ఉందో అనే దాని మీద మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది.
ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ సాలరీ.
ఇది నీ జీతం మీద ఆధారపడి ఉండదు.
ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ వాట్ యు ఇన్హెరిటెడ్ పర్హాప్స్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్.
బహుశా నీ తల్లిదండ్రుల దగ్గర నుండి నువ్వు ఎంత స్వాస్థ్యంగా పొందావు అనే దాని మీద కూడా ఆధారపడి ఉండదు.
జీసస్ వాస్ పూర్. Paul was poor.
యేసు క్రీస్తు ప్రభు బేదవానిగా ఉన్నాడు. పౌలు బేదవానిగా ఉన్నాడు.
Peter was poor.
పేతురు కూడా బేదవాడే.
Abraham was rich.
అబ్రహాము ధనవంతుడు. దావీదు ధనవంతుడు.
Job was rich. Of course, we see more rich people in the Old Testament.
యోబు ధనవంతుడు కాబట్టి పాత నిబంధనలో ధనవంతులను ఎక్కువగా మనం చూస్తాం.
But in the New Covenant also there are godly people who are rich.
కొత్త నిబంధనలో కూడా కొంతమంది దైవభక్తి పరులు ధనవంతులుగా ఉన్నారు.
Philemon was a very rich man. He could afford even slaves in his house.
నేను అనుకుంటాను ఫిలేమను ఎంతో ధనవంతుడు ఎందుకంటే తన ఇంటిలో ఒక బానిసను కూడా ఉంచుకోదగిన స్థాయిలో ఉన్నాడు.
He had a church meeting in his house. He was probably the elder of the church, but he was a rich man.
తన ఇంటిలో సంఘ కూడికను కలిగి ఉన్నాడు. బహుశా సంఘానికి పెద్ద ఉండవచ్చు కానీ ఆయన ధనవంతుడు.
సో there are cases like that. Very rich women who supported Jesus, we read in Luke chapter 8.
అవిధమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు లూకాస్ వార్తలో యేసుక్రీస్తు ప్రభువును ఆర్థికంగా బలపరిచిన ధనవంతురాలైన ఒక స్త్రీ కూడా ఉంది.
And we read here that Job was concerned about his family.
యోబు తన కుటుంబం గురించి జాగ్రత్త వహిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చదువుతాం.
One mark of a godly man is he is concerned that his children should also follow the Lord.
దైవజన్ని యొక్క ఒక గుర్తు ఏమిటంటే తన పిల్లలు కూడా దేవుణ్ణి వెంబడించాలి అనే కోరికను అతడు కలిగి ఉంటాడు.
His sons were all grown up. They all had houses of their own.
తన పిల్లలందరూ కూడా ఎదిగిన వారు. వారందరూ తమ తమ ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు.
And they would celebrate their birthdays sometimes for a number of days.
కాబట్టి వారి పుట్టినరోజులు కొన్నిసార్లు అనేక దినాలు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు.
And then when the days of all that feasting were over, Job 1 verse 5.
ఆ విధమైన విందులన్నీ ముగిసిన తర్వాత 1వ అధ్యాయం 5వ వచనం.
Job would call his grown-up sons and daughters and say, come, I've got to pray for you.
యోబు తన యొక్క ఎదిగిన కుమారులను కుమార్తెలను పిలిచి మీ గురించి నేను ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉండేవాడు.
See how what respect these grown up men had for their father.
ఈ ఎదిగిన కుమారులు తమ తండ్రి ఎడల ఎంత గౌరవాన్ని కలిగి ఉన్నారో చూడండి.
How well he must have brought them up that they respected him even when they are 25 30 years old.
వాళ్ళకి 25 30 సంవత్సరాలు వచ్చినా కూడా వారు ఆయన గౌరవించేటట్లు ఆయన పెంచాడు.
And he says, listen my sons, perhaps you have sinned in your heart.
ఆయన చెప్తున్నాడు నా కుమారులారా వినండి, బహుశా మీరు మీ హృదయంలో దేవుణ్ణి దూషించారేమో.
During the time of your feasting,
బహుశా మీ విందు సమయంలో.
Verse 5.
5వ వచనము.
Not outwardly,
బాహ్యంగా కాదు.
That is what it says, in their hearts they may have sinned.
చూడండి ఇక్కడ ఏం చెప్పబడిందో, తమ హృదయములలో దేవుని దూషించరేమో అని.
Job was concerned about sin in the heart.
హృదయములోని పాపమును గురించి యోబు చూస్తున్నాడు.
He's almost like a new covenant Christian.
ఇతడు దాదాపుగా కొత్త నిబంధన క్రైస్తవుని వలె ఉన్నాడు.
To be concerned about sin in the heart of your children?
మీ పిల్లల యొక్క హృదయములలోని పాపమును గురించి మీరు పట్టించుకుంటున్నారా?
Perhaps they may have said something in their heart. They didn't open their mouth, but in their heart they cursed God.
వారి యొక్క నోరులు తెరవకుండా ఉండొచ్చు, కానీ వారి హృదయములలో దేవుణ్ణి దూషించుండొచ్చు.
Why has God done something like this? They must have thought like that.
దేవుడు ఎందుకు ఈ విధంగా చేసి ఉంటాడు అని బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు.
Job was concerned about that thought that was in their heart.
వారి హృదయములలో ఉన్న తలంపులను గురించి కూడా యోబు ఎంతో జాగ్రత్తగా పట్టించుకుంటున్నాడు.
He says, I must make an offering to God for their sin.
వారి యొక్క పాపముల నిమిత్తం నేను దేవునికి దహన బలి అర్పించాలి అని నిశ్చయించుకున్నాడు.
It's really amazing.
ఇది ఎంతో ఆశ్చర్యము.
There was a man, even the Levitical law didn't ask for offering for thoughts in your heart.
లేవీయుల యొక్క ధర్మశాస్త్రం కూడా హృదయములోని పాపమునకు బలి అర్పించమని అడగలేదు.
Job's standard was higher. That's how he brought up his children.
యోబు యొక్క ప్రమాణములు ఎంత ఉన్నతమైనవి, ఆ విధంగా తన పిల్లలను పెంచుతూ వచ్చాడు.
And no doubt his children were God fearing as a result.
దాని ఫలితంగా తన యొక్క పిల్లలు కూడా దైవభక్తి కలిగి ఉన్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
You have that type of attitude towards God concerning your children will all be saved.
నీవు దేవుని పట్ల నీ పిల్లల పట్ల అటువంటి వైఖరి కలిగి ఉన్నట్లయితే నీ పిల్లలందరూ రక్షించబడతారు.
Job didn't do this once in a while.
యోబు దీన్ని అప్పుడప్పుడు మాత్రమే చేయటం కాదు.
Says in verse 5 last part he did it continually.
ఐదవ వచనం చివరి భాగంలో ఇక్కడ చెప్పబడింది, యోబు నిత్యము అలాగున చేయుచుండెను.
That means you know some people start well but they don't continue.
దాని అర్థం ఏమిటంటే కొంతమంది ఎంతో మంచిగా ప్రారంభిస్తారు కానీ దాన్ని కొనసాగించరు. కానీ యోబు సంవత్సరం తర్వాత సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా తన పిల్లల గురించి ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా 10 పుట్టినరోజులు జరుపుకున్నట్లయితే 10 సార్లు ఆ విధంగా చేస్తూ ఉండేవాడు. మరియు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆ విధంగా చేశాడు.
Writes about such a man in the first book he writes.
దేవుడు తాను రాసిన మొదటి పుస్తకంలో అటువంటి వ్యక్తి గురించి రాశాడు.
Then one day we read in verse 6 that the sons of God, that's referring to the angels, come and stand before God.
ఆ తర్వాత ఆరో వచనంలో మనం చదువుతాం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చారు.
That's not the immediate presence of God because Satan has been cast out from there.
సైతాను కూడా వచ్చాడు. అది దేవుని యొక్క దగ్గరగా ఉండే సన్నిధి మాత్రం కాదు, ఎందుకంటే సైతాను అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు.
He can only come up to the second heaven, he can't come to the third heaven.
వాడు కేవలం రెండవ ఆకాశంలోనికి మాత్రమే రాగలడు, మూడవ ఆకాశంకు వెళ్ళలేడు.
But just like we can stand before God on the earth, Satan could stand before God even when he's in the second heaven.
ఈ భూమి మీద ఉండి మనం దేవుని సన్నిధిలో నిలబడగలము, అదే విధంగా రెండవ ఆకాశంలో ఉండి సాతాను కూడా దేవుని సన్నిధిలో నిలబడగలడు.
God says to Satan, where are you coming from? He says, I'm roaming around on the earth and walking around on it.
నీవు ఎక్కడి నుండి వచ్చావు అని సైతాను దేవుడు అడుగుతున్నాడు. దానికి సైతాను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు సంచరిస్తూ వచ్చానని చెప్పాడు.
I want to tell you something here that Satan is not in hell.
ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, సైతాన్ ఇప్పుడు నరకంలో లేడు.
Nowhere in the Bible does it say Satan is in hell.
సైతాన్ నరకంలో ఉన్నాడు అని బైబిల్ ఎక్కడా చెప్పబడలేదు.
He'll never be in hell.
వాడు ఎప్పటికీ కూడా నరకంలో ఉండడు.
He was in the third heaven.
వాడు మూడో ఆకాశంలో ఉన్నాడు.
When he was an angel. Cast out from there to the second heaven.
అక్కడ ఒక దేవదత్తుగా ఉండి రెండో ఆకాశమునకు త్రోసివేయబడ్డాడు. అపవాదిగా మారిపోయాడు.
Isaiah 14.
యెషయా 14.
And then we read that in Revelation 12, one day he'll be cast down from there to the earth.
అక్కడ నుండి భూమి మీదకు పడద్రోయబడతాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం.
And from the earth one day he'll be cast into the bottomless pit, Revelation 20.
ఆ తర్వాత భూమి మీద నుండి అడుగులేని అగాధంలోనికి త్రోయబడతాడు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం.
And then from there he'll be pulled out and cast into the lake of fire.
ఆ తర్వాత వాడు అక్కడి నుండి అగ్ని గంధకములు గల గుండములో పడద్రోయబడతాడు.
And hell also will be cast into the lake of fire.
నరకము కూడా అగ్ని గంధకములు గల గుండలో పడద్రోయబడుతుంది.
Satan never goes to hell. He ends up in the lake of fire.
సైతాను నరకానికి ఎప్పుడు పోడు, కానీ అగ్ని గంధకములో వేయబడతాడు.
From the second heaven he comes to the earth and roams around.
ఆ రెండో ఆకాశం నుండి వచ్చి భూమి మీద తిరుగులాడుతూ ఉంటాడు.
With his demons, especially God's children.
వాని యొక్క దయ్యములు ప్రజలను గమనిస్తూ ఉంటారు, ముఖ్యంగా విశ్వాసులను.
We know the demons possess some people also.
కొంతమందిని దయ్యములు పట్టినట్లుగా కూడా మనం చూస్తాం.
And so the Lord said to Satan, have you among all the people you've seen on the earth, have you seen my servant Job?
దేవుడు సైతాన్ తో చెప్తున్నాడు, నీవు భూమి మీద ఉన్న మనుషులందరిని చూసావు కదా, నా సేవకుడైన యోబును చూసావా?
An upright man who fears God and turns away from evil.
అతడు ఎంతో యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు.
I've often thought about that verse.
నేను తరచుగా ఆ వచనం గురించి ఆలోచిస్తూ ఉంటాను.
It's a tremendous challenge.
ఇది ఎంతో గొప్ప సవాలు.
God could point out a man on earth he was proud of.
దేవుడు తాను అతిశయిస్తున్న ఒక మనిషిని గురించి ఈ భూమి మీద చూపిస్తూ ఉన్నాడు.
Because of his wealth.
తన యొక్క ధనమును బట్టి కాదు.
He didn't say, "Have you seen such a rich man?"
నీవు ఇంత ధనవంతుడిని చూసావా అని దేవుడు అడగట్లేదు.
He doesn't care for that.
ఆయన దాని గురించి పట్టించుకోడు.
He says, "Here's a man who's blameless and upright."
ఇక్కడ ఒక మనిషిడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు.
First book of the Bible deals with a blameless and upright man.
బైబిల్లోని మొట్టమొదటి పుస్తకమే యథార్థవంతుడు మరియు నిందారహితుడైన వ్యక్తి గురించి చెప్తుంది.
Deals with a man who fears God.
దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్న మనిషిని గురించి చెప్తుంది.
Who turns away from evil.
చెడుతనమును విసర్జించిన వ్యక్తి గురించి చెప్తుంది.
And God points out such a man to Satan.
మరియు అటువంటి వ్యక్తిని సైతానుకు దేవుడు చూపించాడు.
Is this your desire to be pointed out to the devil by God like this?
ఈ విధంగా నిన్ను కూడా సైతానుకు దేవుడు చూపించాలని నీవు కోరుకుంటున్నావా?
I tell you, if God can point you out like that, that's the greatest honor you can have.
నేను చెప్తున్నాను, దేవుడు ఆ విధంగా నిన్ను సైతానుకు చూపించగలిగినట్లయితే నీవు పొందదగిన దానికంటే అది ఎంతో గొప్ప ఘనత.
If God can point me out to the devil,
దేవుడు సైతానుకు నన్ను చూపించినప్పుడు,
have you seen that man?
నీవు ఆ మనిషిని చూసావా?
One who fears God, blameless and upright.
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు.
I tell you, even if all the 6,000 million people on earth turn against me, it makes no difference to me.
ఈ భూమి మీద ఉన్న 600 కోట్ల మంది మనుషులు నాకు విరోధంగా లేచినా సరే అది నాకు పట్టింపేది ఉండదు.
Let them call me a devil, murderer, thief, adulterer, anything, it doesn't make a difference.
వారు నన్ను దయ్యమని పిలిచినా, హంతకుడని పిలిచినా, దొంగని పిలిచినా, వ్యభిచారని పిలిచినా నాకే భేదము ఉండదు.
False prophet, heretic,
అబద్ధ ప్రవక్త, మత దోషికుడు,
it doesn't make a difference. God can point me out to Satan, that's enough.
దాని వల్ల ఏ భేదము ఉండదు. దేవుడు సైతానుకు నన్ను చూపిస్తే అదే చాలు.
What is the opinion of men?
మనిషిని యొక్క అభిప్రాయం ఏమిటి?
Let people call you Beelzebub.
ప్రజలు నిన్ను బయల్జబూలు అని పిలవనివ్వు.
You don't become Beelzebub because they call you that.
వాళ్ళు ఏదో నిన్ను పిలిచారు కాబట్టి నువ్వు బయల్జబూలు అవ్వవు.
You know that? If 10,000 people call you a prophet, will you become a prophet?
10,000 మంది ప్రజలు నీవు ప్రవక్తవు అని నిన్ను పిలిచినంత మాత్రాన నీవు ప్రవక్తవవుతావా? లేదు.
If 10,000 people call you a devil, will you become a devil?
ప్రజలు నిన్ను అపవాది అని పిలిచినంత మాత్రాన నీవు అపవాది అవుతావా?
World is full of accusers who accuse God's people.
ఈ లోకమంతా కూడా దేవుని ప్రజలను దూషించే వారితో నిండిపోయింది.
Agents of Satan.
వారు సాతాను యొక్క దూతలు.
వారిని
పట్టించుకోవద్దు.
Seek for God's approval over your life.
నీ జీవితం మీద దేవుని యొక్క ఆమోదాన్ని పొందు.
That's what we see here.
అదే మనం ఇక్కడ చూస్తాం.
And of course Satan is there to accuse even such a godly man.
అటువంటి గొప్ప దైవజనుడిని కూడా నిందించడానికి సైతాను అక్కడ ఉన్నాడు.
Even to God. I know why Job fears you.
దేవుని దగ్గర కూడా నిందిస్తూ ఉన్నాడు. నాకు తెలుసు యోబు ఎందుకు ఆ విధంగా ఉన్నాడు అంటున్నాడు.
You blessed him in so many ways.
ఎందుకంటే నీవు అతన్ని అనేక విధాలుగా ఆశీర్వదించావు.
Blessed his work. You blessed him with godly children.
నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు మరియు దైవభక్తి కలిగిన కుమారులను ఇచ్చి ఆశీర్వదించావు. అతని వ్యాపారాన్ని ఆశీర్వదించావు. అతడు ఆరోగ్యం కలిగి ఉన్నాడు.
Everything is going well for him.
అతనికి అంతా మంచి జరుగుతుంది.
No wonder he fears God.
ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంత గొప్ప విషయమేం కాదు.
Take away these things, then let me see whether he fears.
ఇవన్నీ తీసివేసి చూడు, అతడు నీకు భయపడతాడో లేదో.
Let him suffer and then let's see whether he follows you or
not. అతడు శ్రమ పడి అప్పుడు అతను నిన్ను వెంబడిస్తాడో లేదో చూడు.
The devil tells God,
అపవాది దేవునితో చెప్తున్నాడు,
something which reveals to us something which we did not know.
ఆ మాటల్లో మనకు తెలియని విషయము మనకు ప్రత్యక్షపరచబడింది.
This is not written anywhere else in scripture.
ఈ మాట లేఖనాల్లో మరెక్కడ కూడా వ్రాయబడలేదు.
I know the devil is a liar.
అపవాది అబద్ధికుడు అని నాకు తెలుసు.
But I also know he can't tell lies to God.
కానీ అతడు దేవునికి అబద్ధాలు చెప్పలేడని కూడా నాకు తెలుసు.
Dare to tell a lie to God. What he tells you may be a lie.
అతడు దేవునికి అబద్ధాలు చెప్పేంత ధైర్యం లేదు. నీకు అబద్ధాలు చెప్పొచ్చు.
Tells us a lot of lies.
వాడు మనకు అనేక అబద్దాలు చెప్తూ ఉంటాడు.
When he talks to God,
ఇక్కడ వాడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు,
it's not a lie.
అది ఒక అబద్ధం కాదు.
There we discover a great truth.
అక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనం కనుగొంటాం.
Satan says to God,
అపవాది దేవునితో చెప్తున్నాడు,
you have put a threefold hedge around Job.
నీవు యోబు చుట్టూ మూడంచెల కంచె వేశావు.
The first hedge is around his person.
మొదట కంచెమో అతని చుట్టూ వేశావు.
His innermost hedge.
అది లోపల ఉన్న కంచె.
And then there's another hedge around his family.
తర్వాత కంచె తన కుటుంబం చుట్టూ వేశావు.
The third hedge around all his possessions.
మూడో కంచె తన ఆస్తి చుట్టూ వేశావు.
That's a very interesting truth. If that was the case with Job, it's certainly the case with you and me.
అది ఎంతో ఆసక్తికరమైన సత్యము. అది యోబు విషయంలో నిజమైందంటే మన విషయంలో కూడా అది నిజమే.
I believe it.
నేను దాన్ని నమ్ముతాను.
I'm a disciple of Jesus Christ.
నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడను.
And so I believe that God has put a hedge around me.
దేవుడు నా చుట్టూ కంచె వేశాడని నేను నమ్ముతాను.
You can't touch me because there's a hedge around me.
అతను నన్ను ముట్టుకోలేడు ఎందుకంటే నా చుట్టూ కంచె ఉంది.
There's a hedge around my family.
నా కుటుంబం చుట్టూ కూడా కంచె ఉంది.
Can't touch my family. family because there's a hedge around it.
వాడు నా కుటుంబాన్ని ముట్టుకోలేడు ఎందుకంటే నా కుటుంబం చుట్టూ కంచె ఉంది.
There's a hedge around my property.
నా ఆస్తి చుట్టూ కూడా కంచె ఉంది.
My house, my bank account, everything.
నా ఇంటి చుట్టూ, నా బ్యాంకు ఖాతా చుట్టూ.
You can touch it.
దాన్ని ఎవరూ ముట్టలేరు.
That's what we learned from this truth that Satan accidentally said here.
సైతాను పొరపాటుగా చెప్పిన ఈ మాటల నుండి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు.
And that gives us great faith.
అది మనకు గొప్ప విశ్వాసాన్ని కలుగజేస్తుంది.
And God had to permit this hedge to be opened for Satan to come in.
సైతాను ఆ కంచెల నుండి లోపలికి రావడానికి దేవుడు అనుమతించాల్సిన అవసరం ఉంది.
So what happens is there are these three hedges around Job.
కాబట్టి ఏం జరిగిందంటే యోబు చుట్టూ ఈ మూడు కంచెలు ఉన్నాయి.
And God says, okay, I'll open hedge number 3. You can go in a little bit.
కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మూడో కంచెను కొంచెము తెరుస్తున్నాను, నీవు లోపలికి వెళ్ళవచ్చు అని చెప్పాడు.
That is all of Job's property.
అది యోబు యొక్క ఆస్తి అంతా.
His wealth. Camel, money, donkeys, etc. Today, our money, business, everything.
అది తన ఆస్తి. ఒంటెలు, గాడిదలు, గొర్రెలు. ఈనాడైతే మన వ్యాపారము, మన డబ్బు.
All that is in hedge number 3.
మన ఉద్యోగము. ఇవన్నీ కూడా మూడో కంచెలో ఉంటాయి.
God says, I open it.
దేవుడు చెప్పాడు నేను తెరుస్తాను.
You can go in and destroy it if you like.
నీ వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు.
And I also open hedge number 2 for you, Satan.
సైతాను నీ కోసం నేను రెండో కంచెను కూడా తెరుస్తాను. దాని లోపల ఎవరున్నారు?
Wife and children.
భార్య మరియు పిల్లలు.
You can attack them also.
నీ వారి మీద కూడా దాడి చేయవచ్చు.
But hedge number 1 is closed. You can't touch.
కానీ ఒకటో కంచె మూసివేయబడి ఉంది, నీవు యోబును ముట్టుకోలేవు.
సో సైతన్ కెన్ ఓన్లీ గో త్రూ హెడ్జ్ నెంబర్ 3 and 2.
కాబట్టి సైతాను కేవలం మూడో కంచె ఎద్దుకు మరియు రెండో కంచె ఎద్దుకు మాత్రమే వెళ్ళగలడు. ఆ విధంగా చేశాడు కూడా. వాడు లోపలికి వెళ్లి
అండ్ హీ sends fire from heaven.
ఆకాశము నుండి అగ్ని కురిపించాడు.
And sends a storm.
మరియు సుడిగాలిని కలుగజేశాడు.
And he sends enemies to come and kill.
చంపివేయటానికి శత్రువులను కూడా లోపలికి అనుమతించాడు.
See all that in verse 16 onward.
ఇవన్నీ కూడా 16వ వచనము నుండి మనం చూస్తాం.
Fire fell from heaven.
ఆకాశము నుండి అగ్ని కురిసింది.
Thought it was fire from God.
వారు అగ్ని దేవుని నుండి దిగి వచ్చిందని అనుకున్నారు.
It wasn't from God.
అది దేవుని యద్ద నుండి వచ్చింది కాదు.
Devil.
అది అపవాది యద్ద నుండి వచ్చింది.
Can send fire from heaven.
సైతాను ఆకాశం నుండి అగ్ని కురిపించగలడు.
God's permission.
కాని దేవుని అనుమతితోనే దాన్ని చేశాడు.
Otherwise he would have sent fire when the prophets of Baal prayed and fooled the people.
లేనట్లయితే బయలు ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి ప్రజలను మోసగించేవాడే.
He sent it, but only with God's permission.
కానీ దేవుని అనుమతితోనే ఇక్కడ అగ్నిని కురిపించాడు. సైతాను దేవుని అనుమతి లేకుండా ఏది చేయలేడు.
Could send enemies, verse 17, to go and fight.
యుద్ధము చేయటానికి శత్రువులను కూడా పంపించగలిగాడు 18వ వచనము.
And he could also send verse 19, a great wind to strike a house and destroy it.
ఇల్లు పడిపోవునట్లుగా గొప్ప సుడిగాలిని కూడా పంపించగలిగాడు 19వ వచనము.
What is the result? All of Job's property, all his camels, donkeys, everybody, everything died.
దాని ఫలితం ఏమిటి? యోబు యొక్క ఆస్తి అంతా కూడా పోయింది. తన యొక్క ఒంటెలు, గొర్రెలు, గాడిదలు అన్ని చనిపోయాయి.
Or they were taken away by the enemies.
లేక శత్రువులు వాటిని తీసుకుని పోయారు.
So he lost everything.
యోబు సమస్తమును కోల్పోయాడు.
His children, his sons and daughters also died.
తన పిల్లలైన కుమారులు, కుమార్తెలు కూడా చనిపోయారు.
They were all sitting in their older brother's house.
ఎందుకంటే వారందరూ కూడా తమ అన్నయ్య ఇంట కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు.
And Job hears all this in one moment.
వీటన్నింటిని కూడా యోబు ఒక క్షణంలోనే విన్నాడు.
As one person is saying, your property is all gone.
నీ ఆస్తి అంతా పోయిందని ఒక మనిషిడు చెప్తూ ఉండగానే,
another person comes and says, your children have also died.
నీ పిల్లలు కూడా చనిపోయారని మరొక మనిషిడు వచ్చి చెప్తూ ఉన్నాడు.
And Job falls down and worships.
యోబు సాష్టాంగపడి ఆరాధన చేస్తూ ఉన్నాడు.
See what worship means.
ఆరాధన అంటే ఏమిటో చూడండి ఇక్కడ.
It's to say, Lord, everything is yours.
ప్రభు సమస్తము కూడా నీదే అని చెప్పటం.
Verse 21 of Job 1.
యోబు 1:21.
I came from my mother's womb naked.
నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరినై వచ్చాను.
I had no property, no children then.
నాకు ఏ ఆస్తి లేదు, ఏ పిల్లలు లేరప్పుడు.
One day I will return also naked from this earth.
ఒక దినమున నేను దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్తాను.
In between for this period God has given me children, property, business, everything.
ఈ మధ్య కాలంలో దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు.
It's he who gave it.
ఆయనే వీటిని ఇచ్చాడు.
He has got every right to take it away.
వీటన్నిటిని తీసుకోవడానికి ఆయనకు హక్కు ఉంది.
Praise the Lord.
దేవునికి వందనాలు.
I will not blame God.
నేను దేవుణ్ణి నిందించను.
That is an amazing.
అదెంతో అద్భుతం.
Man has lost everything.
సమస్తమును కోల్పోయిన ఒక వ్యక్తి.
Worshiping God.
దేవుణ్ణి ఆరాధించటం.
Now in that second hedge,
ఆ రెండవ కంచెలో,
there was also Job's wife.
యోబు భార్య కూడా ఉంది.
Why didn't Satan kill her?
సాతాను ఎందుకు ఆమెను చంపలేదు?
Because he wanted to use her to nag and trouble Job.
ఎందుకంటే యోబు మీద సనగటానికి ఆమెను వాడుకోవాలనుకున్నాడు సాతాను.
He felt that Job's wife is more useful to me alive than dead.
యోబు భార్యను చంపటం కంటే ఆమె బతికి ఉంటేనే నాకు ఎంతో ఉపయోగం అనుకున్నాడు సైతాను.
Devil knows who is more useful to him alive than dead.
చనిపోవటం కంటే బ్రతికుంటే ఎవరు నాకు ఎక్కువగా ఉపయోగపడతారని సైతానికి తెలుసు.
You can nag others, criticize others, find fault with others.
వేరే వారి మీద సణిగేవారు, నేరం మోపేవారు, విమర్శలు చేసేవారు, తప్పులు కనుగొనేవారు.
The devil says, let that such a person live long.
అప్పుడు సైతాన్ అనుకుంటాడు, ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకనివ్వని.
You see the tremendous authority of God.
కానీ దేవుని యొక్క అద్భుతమైన గొప్ప అధికారాన్ని మనం ఇక్కడ చూస్తాం.
The sovereignty of God.
దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం చూస్తాం.
Nothing can touch us without God's permission.
దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది మనల్ని ముట్టుకోలేదు.
Lord told Peter, Satan has got permission from God.
పేతురుతో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, సాతాను నిన్ను గోధుమల వలె జల్లించుటకు అనుమతి కోరాడని.
రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్,
నా ప్రియ స్నేహితులారా, దీన్ని గుర్తుంచుకోండి.
సాతాను కెనాట్ డు ఎ థింగ్ టు యూ వితౌట్ గాడ్స్ పర్మిషన్.
దేవుని యొక్క అనుమతి లేకుండా సైతాను ఏది చేయలేడు.
హిస్ గాట్ గాడ్స్ పర్మిషన్, దెన్ ఇట్ విల్ వర్క్ ఫర్ యువర్ గుడ్.
ఒకవేళ దేవుడు దానికి అనుమతించినట్లయితే అది నీ మేలు కొరకే జరుగుతుంది.
గాడ్ బ్లెస్ యు.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.